లీల అంటే వాళ్ళు ఏది చేసినా దాని ప్రయోజనం మాత్రం లోక కలక్షేమమే. అందుకు అవి లీలగా దర్శించాడు. అప్పుడు అన్నట్టు నువ్వు ఎంతైనా దక్షపుత్రికు కదా అని, దక్షపుత్రికను కాదు నీ శక్తి నేను రుజువు చేయదలుచుకుందని అమ్మవారు. అప్పుడు వెంటనే సౌమ్యంగా మృదువుగా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారు ఒక్కసారి తానేమిటో చెప్పదలుచుకుంది. హఠాత్తుగా తన రూపాన్ని అమ్మవారు మార్చారు. ఇదొక రమ్యమైన ఘట్టం అది. నేను మీకు చెప్తున్న ఈ కథ ఎలాంటి కథ అంటే, ఒకవైపు శివపురాణం, ఒకవైపు కాంత పురాణం, ఒకవైపు సాక్షేయ పురాణాలు, ఇంకోవైపు దశమహావిద్యలు ఉపాసనా సంబంధమైన గ్రంథాలు, ఇంకోవైపు కావ్యాలు, ఇన్నిట్లోంచి కలబోసిస్తున్న రసాయనం. అందుకే ఒక భాగ్యం అదేమిటనేది ఎవరికి వాళ్ళే గ్రహించండి. నేను ఎక్కువ వ్యాఖ్యానించుకోండి విషయం ఇది అని చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారు ఏం చేశారంటే వెంటనే తన స్వరూపాన్ని మార్చారు, హఠాత్తుగా మార్చారు. ఎలా ఉన్నారంటే నల్లని కాటుకు కొండలా తయారయ్యారు. పెరిగిపోయింది శరీరం ఒక్కసారి హఠాత్తుగా, ఎర్రని కళ్ళు, జ్వాలల్లా మెరిసిపోతున్న మూడు కళ్ళు, నాలిక బయట పెట్టి ఊగిపోతూ ఉంది అక్కడ. ఈ తరుగు మహాకాళి, ఈ కాళి రూపం ఎప్పుడైతే కనబడిందో పరమేశ్వరుడు హఠాత్తుగా జరగాన ఉగ్రమైన రూపం చూడలేదు, కళ్ళు మూసుకున్నాడు. శివుడికి తన శక్తిని చూడలేదు, కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న వెంటనే ఇదేమిటి, నేనేమిటో చెప్తామనుకుంటే కళ్ళు మూసుకుంటున్నాడు ఏమిటని పెద్ద అట్టహాసం చేసింది. పని భరించలేని శివుడు లేచి పరిగెడుతున్నాడు కదా. అది వెళుతూ ఉంటే అయ్యో ఆయన వెళుకుంటున్నాడేమి, నేనేమిటో చెప్దామని ప్రయత్నిస్తుంటే ఎదురుగా వెళ్ళి నిలబడి, ఆ ఎదురుగా అంత ఉగ్రరూపం నిలబడి పని చేస్తుంటే భరించలేక పక్కకు తిరిగాడు. పక్కకు తిరిగేటప్పటికల్లా మరొక రూపంతో కనబడింది. ఆ రూపం యొక్క ఉజ్వలత్వం చూసి భరించలేక మరొక పక్కకు తిరిగాడు. అక్కడ మరొక రూపం కలిగింది, మరొక మూల తిరిగాడు. ఇలా ఎనిమిది దిక్కులు తిరిగేటప్పటికల్లా ఎనిమిది రూపాయలు తమవారు కనబడ్డారు. ఆఖరికి చూసి ఆ మహాతేజస్సును తట్టుకోలేక పైకి ఎగురుతామని ప్రయత్నించారు పరమేశ్వరుడు. పైన మరో రూపం కలిగింది, అది కూడా తట్టుకోలేక క్రిందకి వెళదామని ప్రయత్నించారు. ఇప్పటికల్లా క్రింద మరో రూపం కలిగింది, నిలబడి పెట్ట పరమేశ్వరుడు. ఇప్పుడు పది దిక్కుల పది రూపాయలు కనబడ్డాయి. ఒక్కసారి కళ్ళు నూపుకున్నాడు, నెమ్మదిగా తెరిచాడు. తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఒక తల్లి కనబడింది. ఆ తల్లి అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాతాం కుశతృత్వభానతాపం, ఎదురుగా ఉన్నటువంటి ఆ స్వరూపం సౌమ్యంగా గోచరిస్తుంది. ఆ రూపం లలితా మహాప్రసిద్ధ రూపం. ఆవిడ చూస్తూనే నువ్వెవరు అని అడిగాడు. ఇక్కడ ఈ ఘట్టంలో ఉన్న అందరు చూడండి, స్వామి నువ్వెవరని నన్ను అడుగుతావా, నీ శక్తి నేనయ్యా, నువ్వు జ్యోతి పెడితే నేను వెలుగు నీ అని. ఈ ఒక్క మాట చాలు శివుడికి శక్తికి ఉన్నటువంటి అనుబంధం ఇష్టం. నీ నుంచి నేను వేరయ్యాను అంటే జ్యోతి నుంచి వెలుగు వచ్చినట్టు వచ్చాను. జ్యోతి నుంచి వెలుగు ఎలా వస్తుంది, జ్యోతిని వదిలొస్తుందా, నేను నిన్ను వదిలి లేనయ్యా. ఒక్కసారి శివుడు అన్నది మనం కూడా ఒక్కసారి భావించండి, శివుడు కేంద్రంలో ఉన్నాడు, పది దిక్కుల్లో అమ్మవారు ఉన్నాడు. అంటే పది దిక్కుల్లో అనగా నువ్వు సర్కిల్ తీసుకుంది, సర్కిల్కి సెంటర్లో ఎవరున్నారు, శివుడు ఉన్నాడు. ఎప్పుడైనా సర్కిల్ గీసినప్పుడు ఆ వృత్తానికి సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ ఆధారం చేసుకుని వృత్తం తయారైందా లేదా, కనుక వృత్తంలో ఉన్న శక్తిని నేను నాకు కేంద్రాన్ని అంది అమ్మవారి. ఇది తెలిస్తే మీకు శ్రీచక్రవర్తి అర్థమైపోతుంది. బిందు స్వరూపము చుట్టూ వృత్తం, ఇది ఇన్ని రహస్యాలు ఉన్నాయి. నేను కాకుండా చెప్తే ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆలోచించండి. నేను చెప్పేటప్పుడు ధ్యాన దృష్టితో వింటే మీకు చక్రోపాసన చేసిన గొప్ప విషయం. ధ్యానం అంటే కళ్ళు మూసి నిద్రపోవడం కాదు, కళ్ళు తెలిసి ఉండడం. ఇప్పుడు తెలుస్తుంది కదా ఈ వృత్త మధ్యంలో శివుడు ఉందంట. ఆవిడ చెప్తోంది, శక్తిగా నేను విస్తరించి పది దిక్కుల్లో వ్యాపించాను, కేంద్రమును ప్రే ఒక్కసారి ఆలోచించన్నాను. అప్పుడు శివుడు ఒక్కసారి స్థిమితపడ్డి అర్థం చేసుకున్నాడు. పది రూపాయలు ఇప్పుడు చక్కగా చూసేటండి, ఓహో నీ శక్తులు పది రకాలు ఉన్నాయి. వీటి పేర్లు చెప్తున్నాను, వీటి రూపాలు చెప్తున్నాను విను అని ఒక్కటి పరిచయం చేస్తున్నా అమ్మవారు శివుడికి. మొదట కనిపించిన తల్లి కాళి, ఆ తల్లిని మనం నమస్కారం చేయాలి. వీటిని సిద్ధ విద్యలు, దశమహావిద్యలు అని అంటారు. ధరించుకుంటే చాలా ధరించుకుంటాం. మొదటి తల్లి కాళి, రెండవ తల్లి తార, కాళి తార, మూడవ తల్లి షోడశి. ఈవిడికి త్రిపుర సుందరి అంటాం, ఈవిడే మనం ఉపాసిస్తున్న లలితా మహాత్మ సుందరి స్త్రీ విద్య. ఈవిడే మూడవది త్రిపుర సుందరి, కాళి తార త్రిపుర సుందరి, చిన్నమస్త మగళాముఖి గుమాతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి. పదండి చెప్పనా, ఈ పేర్లు వింటే చాలా మనం ధరించుకుంటాం. కాళి తార త్రిపుర సుందరి చిన్నమస్త పగలాముఖి రూమావతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి, మొత్తం పది మహాలు తిరిగి పది మహావిద్యలు ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషం. పైగా శివుడితో చెప్తుంది, నువ్వు నేను ఏం పని చేసినా అది లోకోపకారం. ఇప్పుడు ఈ పది మహావిద్యలకి ఒక్కొక్క మంత్రము, ఆ విద్యను ఉపాసించవలసిన విధానము, ఇదంతా నువ్వే చెయ్యాలి. ఎందుకంటే నా గురించి చెప్పాలంటే నువ్వు గురువు, నీ గురించి చెప్పాలంటే నేను గురువుని అని. అందుకే అమ్మవారి దయ్యుంటే శివుడి గురించి తెలుసుకోగలం, శివుడి దయ్యుంటే అమ్మవారి గురించి తెలుసుకోగలం, ఇద్దరి దయ్యాలంటే ఇద్దరి గురించి తెలుసుకోగలం. అందుకు అమ్మవారి విద్యకు శివుడే గురువు, శివాజి గురవే నమః. ఒక్కొక్క ఈ స్వరూపాన్ని నువ్వే గురువుపై ఏ దేవతని ఏ మంత్రంతో ఏ యంత్రంతో ఏ తంత్రంతో పూజించాలో నువ్వే తయారు చేయి. పది మహావిద్యలకి నువ్వే శాస్త్రం తయారు చేయాలి. ఒక్కొక్క దేవతని ఉపాసించితే ఒక్కొక్క రకమైన సిద్ధి లభిస్తుంది. అందుకు ఇందులో పది మహావిద్యలో ఏ ఒక్క విద్యను పట్టకున్నా మిగిలిన తొమ్మిది అందులో అంతర్లేదు. అన్ని అందరూ చేయలేరు కదా, అది ఏదో ఒకటి చేయండి, మిగిలినవన్నీ కూడా అందులో ఉంటాయి. అలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కటి వ్యాప్తి చెందుతాయి. అందుకు ఖాళీ విద్య, తారా విద్య, స్త్రీ విద్య, చిన్నవస్తా విద్య, ఇలా ఒక్కొక్కదాని ఒక్కొక్క విద్య. ఇది తంత్రం. విద్య అంటే ఉపాసన అని అర్థం. తంత్రము అంటే ఏంటో తెలుసుకోండి. తంత్రశాస్త్రము అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం అనే అనేది తంత్రం. అంటే తంత్రం అంటే టెక్నికల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టెక్నికల్ నాలెడ్జ్. ఒక దేవత ఉన్నది, ఆ దేవతని ఏ మంత్రంతో పూజించాలి, ఏ యంత్రంతో పూజించాలి, ఏ ద్రవ్యాలతో పూజించాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇదంతా టెక్నికల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అంటే చెప్పే శాస్త్రాలు తంత్రం కదా. అలా ఇక్కడ ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క తంత్రం నువ్వే తయారు చేయాలి, లేకపోతే ఎవరు చేయగలరు? నా గురించి నువ్వే చెప్పాలి. అలా తయారు చేయి, ఈ శాస్త్రము లోకంలో వ్యాప్తి చెందాలి అని చెప్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంతో తయారు చేశారు. ఇప్పుడు నేను దాటి వెళ్ళిపోకుండా ఒకటి రెండు అందాలు చెప్తాను. ఇక్కడ మనకి కాళి చిన్నమత్త అనగానే అమ్మో ఉగ్ర రూపాలండి అనడం కాదు, అమ్మ అని మర్చిపోకండి. అమ్మ అని పిలిస్తే ఆ ఉగ్రరూపం కూడా సమయం ఉంటుంది. ఉగ్రరూపము మన దేవతలు ఉగ్రరూపాలు సౌమ్య రూపాలు రెండు రూపాలు ఉంటాయి. వెంటనే మనం అంటాం ఎందుకంటే ఉగ్రంగా ఉండాలి, లోకం నడవాలంటే రెండు ఉండాలండి. సూర్యుడు చూడండి ప్రస్తుతం సౌమ్యంగా ఉన్నాడు, మన మే నెలలో ఎలా ఉన్నాడు? మీరు ఇక్కడ జలపాతం వస్తూ ఉంటే చూస్తారా, కృష్ణ జలపాతం నది మామూలు రోజుల్లో మృదువుగా ప్రవహిస్తుంది, మంచి వరద పోటీ దగ్గరుడు ఎలా ఉంటుందండి, భయపడేది. రెండు ఉండాలా లేదా? కృష్ణలో రెండు ఉండాలి, కానీ మన ప్రమాదకరం కాకుండా ఉండాలి. కానీ కృష్ణ రెండు ఉండాలి, సూర్యుడు అంత తప్పించకపోతే తర్వాత వర్షాలు ఆ ఉత్పన్నలు రాకపోతే లేదు. కానీ ప్రకృతిలో రెండు ఉంటాయి, ప్రకృతి అమ్మవారు కదా, అందుకు రెండు ఉంటాయి. ఇది అర్థం కాక మీ దేవుళ్ళు ఎందుకండి అంత భయంకరంగా ఉంటారంటే మీ నెత్తి మొత్తదాన్ని చెప్పండి, సందేహం లేదు. దుర్మార్గుడు శిక్షించాలంటే వేగం ఉండాలి, రెండు రూపాలు ఉండాలి, ఉగ్ర రూపము సౌమ్య రూపము. కానీ అమ్మ అని కానీ భావిస్తే భక్తుడిని ఉగ్రరూపం కూడా సౌమ్యంగా చూస్తుంది. అందుకే మన ఉగ్రరూపం అనే కాళీదేవి రామకృష్ణ పరమహంసకు బ్రహ్మ విద్యాది దేవత సౌమ్య రూపం. ఆవిడ ఎప్పుడు నోరు తెచ్చుకుని పైగా చేతుల్లో చెప్తారు మన రామకృష్ణ పరమహంస నాలుగు చేతులు ఉన్నాయట, కుడి చేతితో అభయహస్తము వరద హస్తము పట్టుకుంది రెండు కుడి చేతులు, ఎడంవైపు ఒక ఖడ్గము తెగిన చిరస్సు పట్టుకుంది. ఏమిటయ్యా ఈ రూపం అంటే రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్పారు, ఏమిటంటే కుడి చేతితో ధర్మ రక్షణ చేస్తుంది, ఎడం చేతితో అధర్మ శిక్షణ చేస్తుంది, అది స్వరూపం అని చెప్తారు. అంత రమ్యమైన భావం చేస్తుంది. అంతే కదా నల్లగా ఉంది అంటే అర్థం ఏంటంటే అంతుపట్టని తల్లి, అంతుపట్టదు. పసిఫిక్ మహాసముద్రం మధ్యలోకి మీరు కానీ పడవ సాయంత్రం వెళితే పరమ నీలంగా కనబడుతుందండి, అంత డార్క్ అంటే సామాన్యం కాదు. సాధారణంగా సముద్రం నీలంగానే కనబడుతుంది లోపలికి, ఆకాశం కూడా నీలంగా కనబడుతుంది. ఎందువల్ల తెలుసా? కొంచెం ఆలోచించండి. నీలంగా ఎందుకు కనబడుతుంది అంటే అది లోతు ఎక్కువైతే లీనంగా ఉంటుంది, నీలంగా ఉంటుంది. విస్తారం ఎక్కువైన నీలంగా ఉంటుంది, విస్తారము లోతు. పసిఫిక్ మహాసముద్రం చాలా లోతు కానీ నీలంగా కనబడుతుంది. కానీ నీళ్లు చూస్తే చల్లగా ఉంటాయి, ఎక్కడ ఏ రంగు ఉండదు, ఏ రంగు లేదు, కానీ నీలంగా కనబడుతుంది. ఎందుకు నీలంగా కనబడుతుంది అంటే అనంతము గంభీరము అని చెప్పడం కోసం. మరి అన్ని తనలో లీనం చేసుకోగలిగినంత నీలం అండి, లీనం నీలం చూడండి, అన్నిటి తనలో లీనం చేసుకునే అనంతమైన తత్వం. ఆ సముద్రం చూస్తే అర్థమైంది నాకు, అమ్మవారు అంటే ఏమిటో, కృష్ణుడు అంటే ఏమిటి, వాళ్ళు ఎందుకు నీలంగా ఉంటారో తెలుస్తుంది. వాళ్ళు చాలా లోతైన వాళ్ళు, అనంతమైన వాళ్ళు. అది చెప్పడం కోసమే నీల వర్ణం. ఇప్పుడు చెప్పండి ఏ దేవుడికి ఏ రంగు ఎందుకున్నా మనం చెప్తాం, అందుకు దేవుడికి దండం పెట్టి వచ్చారు కాదు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో చెప్తే అప్పుడు అర్థమవుతుంది హిందువులు విగ్రహారాధకులు కాదు విగ్రహం ద్వారా తత్వాన్ని గ్రహిస్తున్నారు అనుకో తత్వస్వరూప దర్శనం చేసి అది అంచు పట్టదు కాలం అంచు పట్టుకున్నాడు ఇప్పటికి ఎంత మింగిందో ఈ కాలం మనం అహంకరిస్తాం కానీ కాలాన్ని తలుచుకుంటే వెంటనే చెప్పబడుకో ఈ కాలం ఇప్పటికి ఎంతమందిని మింగింది వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు వెనకటి బ్రహ్మాండము లేనిదట తెనగొని బాలల పేరులు మలసిరి మనుజ కీటముల మరెవ్వరుగు అంటాడు అనమాచారి ఇప్పటికి అందరు వెళ్ళిపోయారు అందరందరూ బ్రహ్మలు బ్రహ్మాండాలు లేని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మానవులు విడిచిపడుతుంది ఎంతయ్యా అంటారు ఇక్కడ హనుమాచారి గారు అంటే కాలువ జగద్భక్షక అని కాలం అందరినీ మింగేస్తుంది అవునా లేదా నిన్నేమైంది మొన్నేమైంది కానీ రాజులు రాజ్యములు కలగది గర్వోన్నతి చెందరి వారేది తిరిగి ముఠ కట్టుకుని పోవడం జాలది భూమిపై పేరేమీ కలదే వెళ్ళిపోతాయి అన్ని వెళ్ళిపోయేవే కనుక గర్వాలొద్దు అహంకారాలొద్దు కాలం కడుపులో వెళ్ళిపోతాయి అందుకే అమ్మవారు ఎప్పుడు ఓపెన్ అవుతుంది తెలుసా ఒక రూపాన్ని మీరు భావించండి ఎప్పుడు నాలుగు వేలాడుతూ నోరు తెలుసుకుంటుంది నాలుగు వేలాడటం అంటే అర్థం ఏంటి నోరు తెలుసుకోవడం అంటే ఏమిటి అన్నిటి మింగేస్తుంది ఆవిడ అది ఇక్కడ అర్థం అది కాలం కాలస్వరూపమే కాలి అమ్మా ఇప్పటికి ఎన్ని కల్పాలు జరిగాయి ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారమ్మా అంటే నేను లెక్క పెట్టాను నా దండ ఇస్తాను లెక్క పెట్టుకుంటుంది ఆవిడ దండ ఏంటి పుర్రెల దండ ఆ పుర్రెల దండకి కొలుకు పూస లేదండి కొలుకు పూసుంటే మీకు స్టార్టింగ్ పాయింట్ దొరుకుతుంది కొలుకు పూస లేదు దండ ఇచ్చేస్తుంది ఆ దండ అర్థం ఏంటంటే ఎన్ని కల్పాలు జరిగిపోయాయి ఇప్పటికి తెలియదు ఒక 100 కల్పాలు అయితే బ్రహ్మగారికి ఆయు అలాంటి బ్రహ్మల తలకాయలనే ఆవిడ పెట్టుకుంటారు అంటే అనంతకాల స్వరూపిణి అవే అక్కడ తలకాయలు అలాంటి రూపం ఇప్పుడు అర్థమైందా కాళీ అంటే మరి కాళీ శివుడి మీద ఎందుకు నిలబడుతుంది అనేది మళ్ళీ ఆ కథ వస్తుంది అప్పుడు చెప్తాను ఒకవేళ చివరిలో నేను చెప్పలేదు అనుకోండి చెప్పలేదని మీరు అడిగితే ఇంకా చెప్పండి నేను గుర్తుపెట్టుకున్నానని అనుకుంటాను సరే మొత్తానికి కాళీ అంటే అర్థమైంది కదా చిన్నమస్తానం మరో దేవుడి అండి ఎందుకంటే నేను చెప్తున్నాను నాకు తెలుసు కథని ఆపి చట్టంలోకి వెళితే ప్రమాదాలు కానీ నేను చెప్పక తప్పదు ఎందుకంటే కొందరు అడుగుతారు ఏమిటండి మీ దేవుడు పుర్రెలు వేసుకుంటారు నెత్తురు ఒడుతూ ఉంటారు ఉగ్రంగా ఉంటారు మీరు సమాధానాలు చెప్పాలమ్మా అందుకు నేను చెప్తున్నాను మనకు తెలిస్తే కదా వాళ్ళు చెప్తాను చిన్నమస్త చూడండి చిన్నమస్త ఎలా ఉంటుందో తెలుసా తన తలని తానే తెంచి కొట్టుకుంటుంది పక్కన మరో ఇద్దరు ఉంటారు తెలియదు అది తెగిన కంఠంలోంచి మూడు ధారలు వస్తుంటాయి మూడు ధారల్లో రెండు ధారలు అటావిడ ఇటావిడ తాగుతుంటారు మధ్యలో వచ్చిన ధార తెగిన తెలుసు తాగుతుంటుంది ఏంటి తెలిసే అర్థం అవే భయం వేస్తుందండి కదా అలా కొందరు పోతేనే ఫిల్టర్ అయిపోయినట్టు ఆలోచిస్తే అమ్మతారు కనబడుతుంది చూడండి ఇందులో ఉన్న చిన్న రహస్యం చెప్తాను నేను తెగిన చరిస్తూ అంటే సామాన్యం కాదు బ్రహ్మగ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేది విభేదన జరిగిపోయింది అది ఇక్కడ అర్థం ఇక మూడు నాళాలను చూస్తున్న రక్తం ఏదో కాదు అక్కడ అది యోగి క్రమంగా ఆజ్ఞాచక్రం దాటిపోయి స్థితికి వెడితే సహస్రాల కమలం నుంచి జాలువారుతున్న అమృత ధార అమృతధారని మూడు నాడులు ఇడ పింగళ సుషుమ్న సుషుమ్న అనేది మెయిన్ నాడు ఈ సుషుమ్న నాడి నుంచి వచ్చే తత్వము ఈ సహస్రాల కమలంలో అనుభూతిలోకి వస్తే మోక్షం అని అర్థం చెప్తాను అందుకు రెండు నాడుల్లోంచి వచ్చిన రసము ఇడ పింగళ ఆ రెండు పక్కనున్న రెండు చెట్లు సుషుమ్న నుంచి వచ్చేటువంటి అమృత రసాన్ని తిరస్సు తాగుతున్నది అనగా బ్రహ్మరంధ్ర స్థానం ఆస్వాదిస్తున్నది అది ఇక్కడ చెప్తున్నాడు అర్థమైందా సంతోషం అర్థమైందా చాలా సంతోషం అర్థం కాలేదా ఒకటి అర్థమైతే కాదు అర్థం కాలంత గొప్పగా ఉందండి అందుకు మనం అర్థమైతే సంతోషం లేదా ఈ అర్థం కాలం ఏదో ఉందని దండం పెట్టిన సంతోషం కానీ అర్థం కాలేదంటే పర్వాలేదు కానీ అర్థం లేదని ఇప్పుడు ఒక యోగ రహస్యం కనుకనే అమ్మవారి ప్రతి రూపము యోగ రహస్యం యోగము తత్వము చెప్తే సామాన్యులకు అర్థం కాదు కనుక రూపంలో చూపిస్తున్నారు ఇక్కడ రూపంలోంచి వెళ్లాల్సింది తత్వం అందుకే నామరూపాలతో తత్వంలోకి వెళ్ళాలి తత్వంలోకి వెళ్లకుండా నామరూపాలు తాగిపోతే సగం సగం ఇప్పుడు చిన్నమస్త అర్థమైంది కదా తల్లి సహస్రారాంభుజారూఢాసుధాసారాభివర్షి ఆ సుధాసార అమృతమే ఇదండి ఇది చిన్నమస్తలో ఉన్న తత్వం ఇలా ఒక్కొక్క రూపాయలు నేను అర్థాల వివరాలు చెప్తే 10 రోజులు అయిపోతుంది మొత్తానికి రెండు ఉదాహరణలు చెప్పారు ఇలా 10 రూపాయలకు ఉన్నదండి 10 మహావిద్యలు స్వరూపం 10 మహావిద్యలే ప్రపంచాన్ని నడుస్తున్నటువంటి శక్తులు ఇందులో ఉగ్రరూపాలు ఉన్నాయి సౌమ్య రూపాలు ఉన్నాయి ఈ రెండు విశేషములు ఒక్కొక్క ఉపాసనలో మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి కాళీ అంటాం కానీ కాళీలో మహాకాళి, భద్రకాళి, శ్యామాకాళి ఇలా రకరకాల భేదాలు. శ్రీ విద్య అని అంటాం కానీ లలితాదేవితో పాటు శ్యామలాదేవి, వారాహీదేవి, ఇంకా తిరస్కరిణీదేవి, ఇంకా సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి ఇన్ని ఉంటాయి. ఒక్కొక్కలాగా మొదలుతున్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? శివుడు చెప్పాలి అని శివుడు దశ మహావిద్యా తంత్రములు ఏర్పాటు చేశాడు. అంత అయిన తర్వాత అమ్మవారు మా 10 రూపాయలు తనలో కలిపేసుకుని ఒక్క రూపంతో నిలబడి ఇప్పుడు ఏమంటారు వెళ్ళమంటారా? ఇంత జరిగేకి ఏమంటాడండి? బయలుదేరను. వెంటనే బయలుదేరి అండమే కాదు అమ్మా, అలాగే అలా మధ్యలో రావద్దు అమ్మవారు కోపం. ఇప్పుడు జరిగిన అద్భుతం చూడండి. అమ్మవారు పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? సింహములు కుంచిన రథం మీద కూర్చున్నారు అమ్మవారు. అనేకములైన గణములు బయలుదేరాయి అమ్మవారితో పాటు. చేస్తున్నట్టు వెళ్ళారు ఎక్కడికి? దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి చోటు. ఆ వెళ్ళడమే చాలా తీవ్రంగా వెళుతున్నారు. వెళుతూ ఉంటే అమ్మవారు రాగానే మొత్తం సభంతా సత్తుమడిగింది. చిన్నగా వెళ్ళావిడ అక్కడ ఒక సింహాసనం ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చోగానే అంతవరకు ఆహుతులు పెట్టినటువంటి ఋషులు తృప్తులు పక్కన పెట్టి రెండు చెవులు దొంగిలించి అమ్మవారికి నమస్కారం చేసేట భక్తితో దేవసభయుడు బ్రహ్మ సభయు మౌలి అంజలు దాంతి నిలిచి నమస్కరిస్తూ వాళ్ళు ఉన్నారు. వీటి దేవతలు వీళ్ళందరూ నమస్కరిస్తున్నారు. యజ్ఞంలో 2 సభలు ఉంటాయి, బ్రహ్మసభ, దేవసభ. బ్రహ్మసభ అంటే ఋషులందరూ వేదముక్తులందరూ కూర్చుంటే బ్రహ్మసభ, దేవతలందరూ కూర్చుంటే దేవసభ. 2 సభలు ఉన్నాయి. ఆ దేవతలు ఋషులు కూడా అమ్మవారిని చూసి 2 చేతులు దోగిలించి నమస్కరించేట. అప్పుడు దక్షుడు చూశారు ఒక్కసారి ఎవరొచ్చారా అని. సింహాసనం మీద కూర్చుంటారు, మహా తీవ్రంగా ఉన్నాయి కళ్ళు. చిన్నగా వెళ్ళాడు, వచ్చావా? చాలా సంతోషం, నేను శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేస్తున్నాను, కొందరు కోపం వచ్చిందిలే, ఎందుకు పిలవలేదో తెలుసా? అసలు నిన్ను పిలుద్దాం అనుకున్నాను, కానీ నిన్ను పిలుస్తే ఒక్కదాని లేవు, ఆయన చూసుకోవచ్చు, అందుకే నేను పిలవలేదు, ఆయన రాకూడదు. నేను శివుణ్ణి పిలవలేదు అంటే దానికి ఒక కారణం ఉంది, నువ్వేనా అర్థం చేసుకో. ఇప్పుడు చూడండి ఎలా చెప్తున్నాడు. అరుడు అమంగళమేషుడు అవున కాడు ఎరుగకిచ్చింది విని నేను చెప్పాను. ఎంత అందమైన కవిత్వం చేశారా ఇది. శ్రీనాథ మహారాజు కవిత్వం అండి. ఇందులో శ్రీనాథుడు కోటం గారు అందరూ వస్తారు. అది కళ్యాణ ఘట్టంలో అనేక కవులు, అనేక ఋషులు అందరూ వస్తారు. అన్ని కలిపి ఒక రసాయనం అని అందుకే చెప్తున్నాడు. అరుడు అమంగళమేషుడు అవున కాడు చెప్పు ఎరుగకిచ్చింది విని నేను చెప్తాను. పైగా ఇటు చూడు ఇందరు ఇంతొక్కు ఉన్నా ఒక్కసారి చూడు సభ ఎలా ఉన్నదో. మీ ఆయన ఒకసారి చూడు, మీ ఆయనకి దీనికి ఎవరు కోరుకుందా? ఇటు చూడు ఇందరు ఇంతొప్పున్నవారు అఖిల భూషణ భూషిత అంగుల దుచ్చు చక్కగా అలంకారాలు వేసుకుని ఇంతమంది హాయిగా కూర్చున్నారు. మీ ఆయన జడలు కట్టుకుని పాములు వేసుకుని పద్మ పూసు తిరుగుతుంటాడు. ఏమైనా కోరుకుందా? వీడు చూడు ఎంత బంగారం అంటే రత్నాభరణాలు. కొంతమందికి ఇదేనండి ఇది కనిపించే వేషభూషణ తప్ప అసలు లేదు. పైగా తన రూపునకు తోడు తనము తప్పిన గర్వము అరకంట చూడడు ఏది అడిగినప్పుడు. చూసారు ఎంత అందమైన తెలుగు మాటలు. అందుకే తెలుగు పద్యం చదవకుండా బతకడం దౌర్భాగ్యం. తెలుగు వాళ్ళకు పుట్టి కూడా తెలుగు చదవడం. ఒక శ్రీనాథుడు, ఒక పోతన, ఒక నన్నయ్య, ఒక టిక్కర, ఒక దూర్చటి ఎవరికి దొరుకుతారండి? మనకు దొరికారు. అందుకే ఇలాంటి మహాకవులు కూర్చుంటే తెలుగు భాషలో పుట్టడం అదృష్టం. అది మనకి బ్రతకడం దురదృష్టం. మన అదృష్టవంతులు అవుదాం. ఇకనైనా ఒక పద్యం మీద చదవండి, అర్థం కాదనద్దు. నేను మీ చదివితే మీకు అర్థం కాలేదా? నేర్చుకోండి. ఎన్ని నేర్చుకుని తెలుసుకోవట్లేదు? తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడు ఏం అడిగినాడు. అరకంట చూడే నేను వెళ్ళినప్పుడు నా పెండ్లి కొడుకున దేపాటి వాడు తాను, నాకున్న అల్లుడు ఉన్నారే, ఒకడు అగ్నిదేవుడు, ఒకడు చంద్రుడు, వాళ్ళు అంత అందంగా ఉంటారు. వాళ్ళతో పోలిస్తే ఈయనంత. పైగా ఏల రప్పించుడే నచ్చి వారు ఎదురు రప్పిస్తాను అలాంటి వాడిని రప్పించను. నీవు వచ్చి మేడైతే ఇస్తే చాలు. అతడు రాకున్న కొదువ లేదు అంశమే. తాను భిక్షాకపాలంబు దాచి వచ్చి పండు చేయుట కంటే రాకుండుటం. పిలిస్తే వస్తాడు భిక్షాపత్ర పట్టుకుని. అలా రావడం కంటే రాకపోవడమే చాలా మంచి. నువ్వు వచ్చే చాలా సంతోషం. వెంటనే లేచింది నిజ మాత్రం. ఓహో ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆహా లెచ్చ వివేకమే, ఆహా లెచ్చ వివేకమే, పులహరుడు నాశించి ఉన్నాడు నీ స్వాహాకారం. ఏ శివుడు నువ్వు స్వాహా అనే వేసే ఆహుతుల కోసం అందలాచుకుంటున్నాడు అనుకుంటున్నావా? ఆయన నువ్వు ఎప్పుడు యజ్ఞం చేస్తావా, ఎప్పుడు ఆహుతిస్తావా, ఎప్పుడు తింటానని ఎదురు చూస్తున్నాడు అనుకున్నాడా? ఆ మాట అన్నాడు. ఆహా లెచ్చ వివేకమే, త్రిశూలంగా 3 పదాలు కూర్చిందండి. ఆహా లెచ్చ వివేకమే, పురహరుణ్ ఆశించి ఉన్నాడు నీ స్వాహాకారం. నేను ఎందుకు వచ్చింది అనుకున్నావు? మా ఆయన్ని విడిచిపెట్టి నువ్వు యజ్ఞంలో వచ్చే చీరాటారే కోసం నువ్వు పెట్టి తిండుకొని వచ్చానుకున్నావా? చెబు బాధీటని సత్రంబునందు నేను మృష్టాహారం భుజింపబడి తిని నేను వచ్చింది నీ సత్రంలో తిందామనుకున్నానా? చూసారా, భాష మర్చిపోయి బతకడం వల్ల అందాజు రేటు కదా. ఎలా తయారు అంటే బండల్లా తయారు. ఎలా చూస్తుంది బంధమైన మాట్లాడి గ్రహించలేకపోతున్నాం. ఈ రోజుల్లో మంచి కవిత్వం చెప్పాలన్నా లోతు చెప్పాలన్నా ఏడిపోతుంది. ఎందుకంటే బండల్లా కూర్చుంటున్నారు, బంధం లేదు. ఇలా అంటున్నా నేను అనుకోవద్దు, మనం రాను వర్తత్వానికి తత్వానికి జ్ఞానానికి దూరమైపోతున్నాం. అది చెప్పడానికి ప్రయత్నిస్తే తిరా, అది మామూలుగా ఏమో చెప్పుకుంటూ ఉంటే సంతోషం. ఏమిటంటే బాధ అసలు తెలుసుకోవాలి. అందుకే ఒక శివానందనగర్ ఒక సౌందర్యనగర్ చెప్పాలంటే భయం, ఎందుకంటే అసలు లోతు చెప్తుంది అటుకలు. నేను కానీ అసలు లోతు చెప్పకుండా మామూలుగా చెప్పానుకోండి శంకరాచార్య వరకు అవగించుకుంటున్నాడు. అసలు చెప్పాలి కదా. ఇప్పుడు శ్రీనాథుడు చెప్తున్న ఈ మాటలు అందరూ చూడండి, చెప్పు బాధీటని సత్రం గుణందు. ఇది తెలుగు పలుకుబడింది. తెలుగు పలుకుల్లో సత్రం అనే మాట తెలుసా? సత్రం కూడు మఠం నిద్ర అంటారు. సత్రం అనే మాటకు అర్థం పదిమంది కలిసి ఉండేది పడి ఉంటే ఏది దొరికితే తింటే సత్రం కూడని అర్థం. అందుకు సత్రం కూడంటే ఏదో తప్పని పరిస్థితుల్లో చేసే సత్రం కూడు. అందుకే చెబు బాధీటని సత్రం గుణందు అనడంలో తెలుగు పలుకుబడి. తెలుగు వాడిగా పుడితే గాని అర్థం కాదండి మాట. అందుకే కొన్ని భాషలకి ట్రాన్స్లేషన్ చేసినా అర్థం కాదు. ఎందుకంటే భాషలో మీనింగ్ కాదు ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ అర్థం కావాలంటే భాషతో బతకాలండి, భాషతో బతకాలి. సత్రం అన్నది, సత్రం అనే మాట మళ్ళీ ఔచిత్యం కూడా ఉందండి. సత్రము అనగా అనేక మంది ఋత్విక్కులు కలిపి చేసే యజ్ఞాన్ని సత్రం అని పేరు. అందుకే అక్కడికి అది చదివిపోయింది, ఇక్కడ ఇంటికి చదివిపోయింది. అంత చక్కగా వేశాడు మాట. చెంబు బాధీటని సత్రం గుణందు నేను మృష్టాన్నంబు భుజింపబట్టి తిని మోహాందుండవై ఈశ్వర ద్రోహం వేటిక చేసేదంచు హితబుద్ధులు చెప్పదా వచ్చి. మోహంతో కళ్ళు మూసుకుపోయి ఈశ్వర ద్రోహం ఎందుకు చేస్తాను బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఏమనుకున్నావు శివుడు అంటే? ఏమన్నా శివుడు పుర్రెలు వేసుకుని వస్తాడా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పుర్రెలు లేని వాళ్ళు ఎవరో చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారు, పుర్రెలు లేని వాళ్ళు ఎవరు? అబ్బా పుర్రె అంటే నాకు భయం అండి. ఆ మాట పుర్రెతోనే అంటున్నాం అసలు. ఈ పుర్రే నీకు ఎప్పుడైనా భయం కలిగించిందా, అసహించిందా? అబ్బాయి పుర్రె, అబ్బో ఎముకలు అని ఎప్పుడైనా అసహించుకున్నావా? బయట ఏది చూస్తే అసహించుకుంటున్నామో అవన్నీ ప్యాక్ చేస్తే తెలియదు. మరి ఇంకేముంది దీనిలో అందనే ఉంది? ఎందువల్ల ఇది అందంగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఆలోచించండి. ఇది రహస్యం. చర్మం ఉంది, కోసి బయటపెట్టండి. ఎవరిదైనా చర్మం? అబ్బాయి చర్మం అండి, తోడు. అదే ఇక్కడ ఉంది. ఇది అందం అనిపించింది, ఈ ఎముకలు అందం అనిపించే, ఈ పురుగు అందం అనిపించింది. ఎందువల్ల అందం అనిపించింది? ఇది ఆలోచించండి రహస్యం. లోపల చైతన్యం ఉంది కనుక ఇదంతా అందం అనిపించింది. ఈ చైతన్యం తీసేయండి. చైతన్యం ఉంటే శివం, చైతన్యం తీసిస్తే శవం. మీరే చెప్పారు కనుకనే ఈ పుర్రే ఎవరుండడం వల్ల అందంగా కనబడుతుందో ఆలోచించు. ఈ చర్మం ఎవరుండడం వల్ల అందంగా కనబడుతుంది చూడు. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆత్మస్వరూపం అనే చైతన్యము శివుడు. ఆయనకి ఇది అలంకారం, ఆయనకి ఇది అలంకారం. అందుకే ఆయన చర్మాంబలధారి, ఆయన కపాలధారికి ఇదే అలంకారం. ఇది రహస్యం. ఏమిటి అర్థమేంటి? నువ్వు బంగారాభరణాలు దేనికి పెట్టుకున్నారు? ఆ చర్మానికే పెట్టారు, అలంకారానికి పెట్టారు. ఏమండి మీ చర్మం ఒరిచేస్తాం బంగారాభరణం పెడతామంటే మీరేమంటారు? మీ ఆభరణకు దండం చర్మం ఉండేది ఏంటంటారు? ఏది అలంకారం ఇప్పుడు చెప్పండి, ఏది అలంకారం? ఇప్పుడు చర్మము అలంకారమా అహంకారమా? మరొక అర్థం చర్మం నాకు అలంకారం అనుకుంటే దీనికి అలంకారం ఇచ్చిన వాడు కూడా తెలుసుకుంటాం. చర్మం అహంకారం అనుకోకూడదు. చర్మం అహంకారం అంటే ఈ చర్మమే నేను, ఈ ఎముకలే నేను అనుకోవడానికి అసహ్యమైనది కదా. రోజు అదనుకుని బతుకుతున్నాము. ఈ దేహమే నేను అనుకునే దేహాత్మ శాంతి చర్మమే నేను అనుకునే అహంకారం. చర్మం నేను కాదయ్యా, చర్మం అహంకారం కాదు, చర్మం అలంకారం కావాలి. అదే శివతత్వం. దేహాత్మ భ్రాంతి వదిలితేనే శివతత్వం తెలుస్తుంది. ఇది వేదాంతం చెప్పింది. వేదాంతం చెప్తే అర్థమవుతుందా? దక్షుడికి అర్థం కాదు. అర్థం కాని వాడు దక్షులేదు. అర్థం కాదండి, అర్థం కాకపోతేప్పటికల్లా ఏమిటనుకున్నా శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వము వరందు శాశ్వతుండు. శివుడే దాత భోక్త. అసలు నువ్వేదైనా యజ్ఞం చేయాలంటే దానికి ద్రవ్యం ఆయనే ఇస్తాడు. ఆయన వల్లే యజ్ఞం సఫలమవుతుంది, ఆయన వల్లే యజ్ఞం యొక్క సిద్ధి లభిస్తుంది. కనుక ఆయన లేనిది ఏ కర్మ జరగదు. ఆయనే కర్త, ఆయనే భోక్త, ఆయనే ప్రేరిత అని వేదాంతం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది అని ఉపనిషత్తులు వేదాంతం అన్ని చెప్తుంది తల్లి. చెప్పినా వినలేదు మీరు. ఇప్పటి దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు. శంభు వేరు చేసి సాగింపబట్టినే క్రియని వెర్రి వేల వైసి చెప్పుమా. ఎంత అర్థంగా చెప్తుంది. ఇక్కడ ఈ తల్లి ఒక అద్భుతమైన మాట చెప్తోందండి. దీనిని శ్రీనాథ మహాకవి ఇక్కడ వరకు లేక లేక మాటలతో చెప్తే ఆవేశం వచ్చేసింది ఆయనకి. శ్రీనాథుడు అంటే సామాన్యుడు కాదండి, రోజు 4 గంటలకు ఒకసారి చెవుకూర్చి చేసేవాడు, రోజుకు 6 యామలు చెవుకూర్చి చేసేవాడు. ఈశ్వరాఖ్యాన కళాశీలుడేనని విరుగు. ఆయనకు ఒక రాజు కనకాభిషేకం చేస్తే ఎప్పుడైనా సువర్ణం అగ్నిధాతు, ఒక విద్యని గౌరవించి అవతల వాడు సువర్ణాన్ని ప్రదానం చేసినప్పుడు వినయంగా స్వీకరించాడు. అలా స్వీకరించేట స్వీకరించిన తర్వాత ఆయన చేసింది ఏంటో తెలుసా, అదంతా తీసుకెళ్లి తన అభిషేకం చేసిన బ్రాహ్మణుడికి ఇచ్చేసేటాడు మహాద్రోహి. మనం అనుకుంటాం శ్రీనాథుడు భోగి అని, మనకేం తెలియదు సినిమాలు చూసి మాట్లాడే మాటలు అతను చరిత్ర తెలుసుకుంటాడు. ఈ శ్రీనాథ మహాకవి ఇక్కడ వచ్చేటప్పుడు అమ్మవారి చిరతత్వం చెప్తున్నారు పేరెంట్స్, ఎంత అందంగా చెప్తున్నారు. మరి అతడు సదా నిజాతి సభ్యుడు మంతవ్యుడు అతను ద్రోతవ్యుడు అతను ద్రష్టవ్యుడు అతను జన్మస్థితి ధ్వంసనంబులు భావమోక్షంబులు కుచ్చముల్గాతను లోకంబులం పట్టి పాలాచు రుద్రుడు విశ్వాదికుండంచు అమ్నాయ సంఘాతం అమ్రేదన ప్రక్రియను తోలనయ్యాదని చెప్పు. సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధం అనంతంబు శాంతంబు కూటస్థమాత్మ ప్రతిష్టం మకండంబు సత్వద్వితీయం వచించే కమానందమద్యం వరిత్యంబు దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు తత్తత్వము వేద వేదాంత విద్యా మహావాక్యమీమాంసహంసు విచారంతుల అధ్యాత్మయోగంబున. ఇక్కడ అన్యమైన మాట ఇది వ్యాఖ్యానిస్తే అద్భుతమైపోతుంది. ఇదంతా పురుషద్వాక్యం. మరి అతడు సదానిది జాతి తప్యుడు మంతవ్యుడు ఆతండు త్రోతవ్యుడు ఆతండు ద్రష్టవ్యుడు. వీరెన్నో ఉపనిషత్తులు విన్నారు కదా భీమవరం వారు, గుర్తొస్తుంది ఎందులో తెలిసి బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఆత్మావా అరే ద్రష్టవ్య త్రోతవ్య మంతవ్య నిధిజ్యాతిదవ్య. నువ్వు చేయవలసింది ఏమిటి, ఇది చెప్తున్నాడు ఈ మాట చూడండి. అతడు నిధిజ్జాతి తగ్గింపు త్రోతజ్ఞుడాతడు మంతజ్ఞుడాతడు ద్రష్టవ్యుడు. ఇదండి బోధండి. సృష్టిలో దేన్ని చూడాలి, పరమాత్మని దర్శించాలి. దర్శించాలంటే దృష్టి పెట్టాలని అర్థమండి. దర్శించిన పరిస్థితి కనబడ్డే కాదు, దృష్టి పెట్టాలి. మీరు ఇక్కడ కూర్చుని అటు ఇటు చూస్తూ ఫోన్లు చూస్తున్నారు అనుకోండి, దృష్టి లేదు అని ఏకాగ్రత. ద్రష్టవ్యుడు అంటే ఏకాగ్రత. అంతేకాదు శ్రోతవ్యుడు, చెవులున్నందుకు ఆయన గురించే వినాలి, అది శ్రోతవ్యుడు. శివుడు గురించే చూడాలి, శివుణ్ణే వినాలి. మంతవ్యుడు విన్నదాన్ని మననం చేయాలి. నిధిధ్యాస కవ్యుడు దాన్ని నిలుపుకోవాలి. ఏ తత్వాన్ని వినాలో, ఏ తత్వాన్ని చూడాలో, ఏ తత్వాన్ని మననం చేయాలో, ఏ తత్వాన్ని ధ్యానం చేయాలో ఆ తత్వమే. ఆ తత్వము ఏదున్నారు ఎందుకయ్యా దాన్నే చేయాలి అంటే అది తప్ప ప్రపంచంలో మనకు లేదయ్యా. అదే జన్మస్థితి ధ్వంసనంబులు తిరోభావ మోక్షంబులు కృత్యములుగా లోకంబులం పట్టి పారాచు రుద్రుడు. ఆ పరతత్వమే సృష్టి స్థితి సంహార నిరోధాలు అనుగ్రహాలని పంచకృత్యాలతో ప్రపంచాన్ని నడుస్తుంది ఆ పరమేశ్వరుడు. అలాంటి రుద్రుడు స్వాది కుండచ్చు అమ్నాయ సంఘాతం అమ్రేడన ప్రక్రియను తోలమయ్యాతని చెప్పు. ఇదంతా తల్లి చెప్తున్న మాటలన్నీ వేదాంత వాక్యమునంది. ఆ రుద్రుడే విశ్వాధికుడు అని వేదములు మాటి మాటికి చెప్తున్నాయండి. ఎక్కడ చెప్పిందండి, నేను చెప్పిన వేదం ఎక్కడుందో ఈ వాక్యాలు పట్టుకుని చూపించాడు. విశ్వాధికుండంచు అన్నాడు అక్కడ ఆయన. అందుకే ఒక పురాణం చెప్పేటప్పుడు అనేక ఉపనిషత్ జ్ఞానం ఉంటే ఇంకా ఆస్వాదించవచ్చు. ఈ సరిగ్గా ఈ మంత్రం శ్వేతాశ్వతల ఉపనిషత్తులు ఉన్నదండి. ఎక్కడ కనబడుతుందో చూద్దాం. ఏకో రుద్ర నద్వితీయోవదత్తే విశ్వాధిపో రుద్రో మహర్షి. అందులో మంత్రం విశ్వాధిపో రుద్రో మహర్షి. విశ్వాధిక రుద్ర అనేది వేదంలో ఎదుర్వేదంలో ఉపనిషత్తు అది ఇక్కడ చెప్తుంది అనమాట. అందుకు అమ్రాయ సంఘాతం అమ్రేడన ప్రక్రియ. అమ్రేడనం అంటే చెప్పిందే చెప్పడం, అమ్రేడనం అంటే చెప్పిందే చెప్తుంది వేదం. ఏమని విశ్వాధికో రుద్ర ఏకో రుద్ర, ఉండే రుద్రుడు ఒక్కడే మరొకటి లేదయ్యా. ఏ మహాలోకాన్ ఈశత ఈశనీ, తన యొక్క శక్తులతో ఈ ప్రపంచాన్ని నడుపుతున్న రుద్రుడు ఒక్కడే. ఏకో రుద్ర ఒకడే రుద్రుడు సకలం వితరే, ఇక రెండవ వారు ఎవరూ లేరు. ఈ విషయాన్ని చెప్పిందండి. అలాంటి తత్వం ఎలాంటిదయ్యా శివతత్వం, నిత్యం శుద్ధం బుద్ధం సత్యం కూటస్థం. కూటస్థం అంటే ఈ శరీర సమూహం లోపల ఉన్నది సత్యమైనది శుద్ధమైనది. అలాంటి శివుడు ఎవరికి అర్థమవుతాడో తెలుసా, అధ్యాత్మ విద్యా మహావాక్య మీమాంసహంసు. వేదాంతంలో చెప్పే మహావాక్యాన్ని నిరంతరం చర్చ చేసే మహాత్ముడు యోగము ద్వారా అంతర్ముఖ దృష్టి ద్వారా లోపల ఆయన తెలుసుకోలేరు, సామాన్యులు తెలుసుకోలేరు. అలాంటి శివుడు నీకు అల్పుడవుతున్నాడా. జనక కనకతైన కోదండుగా చూసితే తండ్రి కల్పాంత సంఖ్యా మహాతండవాలంబ సమలంబ సంక్షోభితాశేష లోక ప్రపంచుడు వంచిపనర్గుండకు. అయ్యా
తర్యంత విద్యోవధూరత్త శ్రీమంత సింధూర వంశాపాతాల స్త్రీ పదాంబోధ యుగ్ముండు యన్మాత్రుడే తాత దైతేయ లీలావతి గండపాళి పరిన్యస్త కస్తూరికా పత్రవల్లి మతల్లి మహాస్తంభుపై ఈ అవష్టంభ సమరంభ నేలయ్య. ఈ మాటలు చూడండి, జనక కనక తైల కోదండు అల్పుడుగా చూస్తే ఓ తండ్రి మేరు పర్వతాన్ని బిల్లుగా తీసుకున్న పరమేశ్వరుడిని కల్పుడుగా కనబడుతున్నాడా? వేదాంతముల ఎందు ప్రకాశించే పరతత్వము ఇయన్మాత్రుడే ఈ కామంత్రం కనిపిస్తున్నాడా? ఏ స్వామి తలంచుకుంటే త్రిపురాసురులు దగ్ధమైపోయారో అలాంటి స్వామిని కల్పుడుగా గోచరిస్తున్నాడా అని ఆయన మందరించి, ఇంకేం చెప్తున్నా వీడికి అర్థం కాదు, వీడు బాగుపడని తెలిసిపోయింది అమ్మవారి. పక్కన దేవతలు అందరూ కూర్చున్నారే వాళ్ళ దగ్గర తెలుసుకోండి ఒక్కొక్కరిని. మధుమతన మహాప్రభుత్వండదు ఈ వ్యక్తి దుశ్చేసి తన వ్యక్తులు వీక్షింపుతున్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి అంటుంది, నువ్వు గొప్పవాడివే చూస్తూ ఎందుకున్నావయ్యా అంట. అంతే ఆయన దగ్గర నుంచి అంతేనండి, ఆయన నన్ను కూరుకున్నాడు. ప్రస్తుతాన్ని కూరుకున్నాను తర్వాత చూస్తారే అర్థం. ఆ తర్వాత ఆ ప్రక్కన ఉన్నటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళిందట, అభ్యర్థ నీ ఎల్లు విల్పండ నీ బండ దుర్గొచ్చి దాపుడు ఉన్నాడు. ఇంకొక మాట ఈయనే ఏమో నన్ను చూసి దీశాలు పాదాబ్దము. మీరందరూ అక్కడ మర్చిపోతున్నారు, రేపు పొద్దున మీరందరూ మన కట్టలు కట్టుకుని కైలాసానికి వెళ్ళి హర హర మహాదేవ మమ్ము కాపాడుమా అని ప్రార్థించాల్సి ఉండాలి. ఇవాళ మీరు శివుడు లేని యజ్ఞానికి వచ్చి రేపు పొద్దున్న ఆయన పాదాలని ఏ మొహం పెట్టుకు చూస్తారు? సిగ్గు లేదు. ఓ అగ్ని నువ్వు ఎలా బతికేవో తెలుసా? శివుడు తన పాలనేత్రం నుంచి తెచ్చేను నువ్వు నిలబడ్డావు. అలాంటిది నువ్వు ఇక్కడ అగ్నిహోత్రుడుగా కూర్చుని ఈ కూడు తీయి తీపయ్యని నీకు నిర్భాగ్య, ఈ కూడు తీపయ్యని నీకు నిర్భాగ్య. అక్కడ చిత్రుడు ఏనాక అంత కలంకంపు తెల్లంపు గాలి తిన్నాళ్ళ నీ లోపల మత్త ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది అంట. ఎందుకంటే నువ్వు ఈ దక్షుడు చెప్పిస్తేనే కుష్ఠవ్యాధి వచ్చింది, క్షయవ్యాధి. ఆ క్షయవ్యాధితో నువ్వు క్షీణించిపోతూ ఉంటే శివుడికి తపస్సు చేసి తిరిగి శరీరం తెచ్చుకున్నావు. ఆయన ఒక కళని నెత్తి మీద పెట్టుకుని నీకు 17 కళలు ఇచ్చాడు తెలుసా, అప్పుడు నువ్వు బతుకున్నావు. అలాంటిది శివుడు లేని యజ్ఞానికి ఏ మొహం పెట్టుకొచ్చాడు? ఇలా కనిపిస్తున్న ప్రతి దేవతని తిట్టి చేస్తున్న దుష్కర్మ ప్రస్తుతానికి తెలియదు, తరువాత మీరందరూ ఏ కర్మంబున తోలనున్నారో ఏ పంచనం దూరనున్నారో. ఆపై దైవం పెరుగుతుంది, ఇది చెప్పండి. పంచవదనుని కను చేకూరించలేని సక్షణంబున తమ యామ్ర పళ్ళు తెలవి అందుకుంది గొప్ప. పంచముఖుడు పళ్ళు ఎర్రబడ్డాయా మీ భార్యల తాళ్ళు తెగవా అంది. ఇంకా అర్థమేంటి? ఈ పని పూర్తి జాగ్రత్త, పరమేశ్వరు అంటే ఎవరు ఉన్నారు, ఈశ్వర ద్రోహం చేస్తారా అని చెప్పి ఒక్క మాట చూడకండి తల్లి. ఇది భాగవతంలో చెప్తున్నది, ఇంతవరకు శ్రీనాథుడు అయిందా భాగవతంలో ప్రవేశిద్దాం. అక్కడ వచ్చేటప్పటికి భాగవతం అంటే ఎవరు కదా, కృష్ణ కదా. మరి కృష్ణ కథ శివుడి గురించి చెప్తారా? అజ్ఞానం అనుకుంటారు కానీ వ్యాపులు అనుకోలేదండి. ఏం చెప్తున్నాడో చూడండి. యక్షరున్నామగిరేని తండ్రున ప్రసంగా రగమాసు హంతిత పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేషి శివం శివేతర. అయ్యా, ఎవరి యొక్క పవిత్రమైన రెండక్షరాల నామాన్ని మామూలుగా కూర్చుని ఏదో బుద్ధిపూర్వకంగా కాకపోయినా అలవోకగా అంటే కాదయ్యా, అప్పటి వరకు చేసుకున్న పాపములు తప్పవుతాయి. విన్నారు సరిగ్గా? యక్షరం నామ హిరేరి తండ్రున ఎవరి యొక్క చిన్ని రెండక్షరాల పేరు మామూలుగా కూర్చుని అన్నప్పటికీ పాపాలు దగ్ధమైపోతాయో ఆయన. ఏమిటా పేరు? శివ. రెండు అక్షరాలు చిన్న నామం, అది ఒక్కసారి శివ అనుకుంటే చాలు పాపం వెంటనే దగ్ధమైపోతుంది. అది నిప్పై పాతక పురువుల శరీరమడట్టు నీ నామము అంటాడు దుర్జటి. శివ అనే నామం నిప్పురవ్వలాంటిదిట, పాపాలు దూదుకొండలాంటి. ఒక్క నిప్పురవ్వ పడితే దూదుకొండ దగ్ధమైనట్టుగా శివ అనే రెండు అక్షరాలతో పాప రాసి దగ్ధమవుతుంది. అలాంటి రెండు అక్షరాల శివనామం పరమ మంగళమైన శివనామం. అది ఎవరి పేరు? ఆయనది పవిత్ర కీర్తి తమలంఘ్య శాసనం. ఎవరిని ప్రస్తుతిస్తే మనం పవిత్రమవుతాము? ఆయన శివుడు. అలంఘ్య శాసనం, ఆయన ఆజ్ఞ వేసేడా ఏ ఒక్కరు దాటలేదు. ఇది గొప్ప మాట అండి. అందుకే శివుడి ఆజ్ఞ లేనిది, అదే మహాలక్ష్మి గుర్తుపెట్టుకోండి. శివాజ్ఞ లేనిది క్షేమైనా పుట్టదు. అలాంటి శివుడిని నువ్వు విడిచిపెట్టి ఆయన ద్వేషిస్తున్నావంటే శివుణ్ణి ఎవడు ద్వేషిస్తాడో తెలుసా? ఎవడి మృదుట అశివం రాసి పెట్టి ఉంటుందో వాడి శివుడు, వాడి శివుడు ద్వేషిస్తాడు. అశివం అంటే ఇలా చూస్తే లాభం లేదండి. శివం అంటే మంగళం, అశివం అంటే అమంగళం. కనుక భవానహో ద్వేషి శివం శివేతర. మంగళస్వరూపుడైన శివుణ్ణి ద్వేషించేవాడు అమంగళుడు, అంటే వాడికి ఇంకా మంగళములు ఉండవు. ఇది అర్థం.
అని గట్టిగా, అంటే శివద్వేషం చేసేవాళ్ళు మంగళాశాసనములు చేసినా ఫలించదు, శివద్వేషం ఫలించదు, శివద్వేషం కూడదు అని చెప్పి, పైగా నెలకొన్ని ధర్మ పాలన వినిర్మలు భక్తు, ధర్మాన్ని రక్షించే ఆ పరమేశ్వరుని ఎవడైతే నిందిస్తాడో వాడు మహాపాపం. ఆ నింద విన్నవాడు పాపం. ఆ నింద వినబడితే ముందు ఆ నిందించిన వాడిని శిక్షించాలి, శిక్షించలేకపోతే తనని తాను శిక్షించుకోవాలట, రెండు చేయలేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ముడిట్లో ఏదో చేయాలి, శివనింద వినడం మహాపాపం అని చెప్పి ఆ తల్లి వెంటనే ఒక్కసారి యోగాగ్నిని తన లోపల రగుల్చుకుని శరీరాన్నంతటిని దగ్ధం చేసుకున్నది. ఇక్కడ శరీరాన్నంతటిని అంటే యోగంతో దగ్ధం చేసి పెద్ద రహస్యం అండి. తర్వాత మీకు అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో రేపు చెప్పబడుతుంది, అప్పుడు వస్తుంది రహస్యం. మొత్తానికి ఆ తల్లి యోగంతో తన శరీరాన్ని కనబడినప్పకుండా చేసి వెళ్ళిపోయింది. ఆహాకారాలు తీరగే ఒక్కసారి యజ్ఞ సభలో అందరూ భయపడ్డారు, జరగడానికి జరిగింది అని వెంటనే స్వామికి వార్తలేదు. ఎందుకంటే మిగిలిన గణములు వచ్చారే వాళ్ళందరూ వెళ్ళి చెప్పారట. వెంటనే పరమేశ్వరుడు అంతవరకు మౌనంగా ఉన్నవాడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఇక్కడ దక్షుడు నిందించినా పట్టించుకొని పరమాత్మ అమ్మవారు శరీర త్యాగం చేశారని తక్కువలోకి వెళ్ళింది. ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు నిలవగలడు కదా, అందుకే అమ్మవారు లీలారూపంగానైనా అంతరించగానే శివుడు ఇంకా తట్టుకోలేక లేచి నిలబడి తన మహాజటాజూటల నుంచి ఒక్క జడ తీసి కొట్టేశాడు నేల మీద. కొట్టగానే ఆవిర్భవించిన పరమాత్మను నమస్కారం చేసుకున్నాం, శ్రీ వీరభద్రాయ నమః శివాయ. నమో శ్రీ జగన్మాతృగా నమస్కారం.